ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు శ్రోతలకు స్వాగతం. ఈరోజు కార్యక్రమం తేనెతీగల పెంపకం. ఈ సంభాషణలో ముఖ్య పాత్రదారులు లక్ష్మి, పట్టణం నుంచి పల్లెకు వచ్చిన వ్యవసాయ విద్యార్థిని, రంగయ్య, స్వయాన లక్ష్మి బాబాయ్, ఒక సన్నకారు రైతు, సుజాత, లక్ష్మి పిన్ని.
అబ్బాయ్ బాగున్నావా? పిన్ని తమ్ముడు ఎలా ఉన్నారు?
అరే లక్ష్మి, నువ్వా? హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చినావు? మేమంతా బానే ఉన్నాం తల్లి.
నిన్ననే వచ్చిన బాబాయ్, పిన్ని ఎక్కడికెళ్ళింది కనిపిస్తలేదు.
కూలి పనికి వెళ్ళిందమ్మా, వచ్చేస్తుందిలే.
అదేంటి బాబాయ్, పిన్నికి ఆరోగ్యం బాగాలేదు కదా?
అవునమ్మా, కానీ ఏం చేయమంటావు, మన పంట దిగుబడి అంతంత మాత్రమే. దాని నుంచి వచ్చే ఆదాయంతోనే ఇల్లు గడవడం కష్టం కదా. అందుకే కుదిరినప్పుడల్లా ఇద్దరం కూలికెళ్తున్నాం.
ఈ వయసులో కూలికెళ్లి ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మన పంటలతో పాటు ఇతర చిన్న పరిశ్రమల మీద కూడా దృష్టి పెడితే మనకు నికర ఆదాయం ఉంటుంది కదా బాబాయ్.
మనకి ఆ పరిశ్రమ గురించి ఏం తెలియదు కదా, సాగు తప్ప ఇంకేం చేయలేం కదా బిడ్డ.
మనసుంటే మార్గం ఉంటుంది బాబాయ్, మనం చేయాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మిశ్రమ సాగు పద్ధతి గురించి ఏమన్నా తెలుసా?
అదేంది బిడ్డ, నాకు తెలియదే.
మిశ్రమ సాగు అంటే మన పంటలతో పాటు పశు పోషణ, కోళ్ళ మేకల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, తేనెతీగల పెంపకం లాంటివి చేపట్టడమే.
అవునా బిడ్డ, కానీ ఇవన్నీ చేయాలంటే మా ఇద్దరికి ఏడ చేతనైతది.
ఇవన్నీ ఏం చేయనక్కర్లేదు బాబాయ్, నీకు పిండి చేతనైనది ఇందులో ఏదో ఒక చిన్న పరిశ్రమ పెట్టుకోవచ్చు. ఎలాగో మనకు తోటలున్నాయి కాబట్టి తేనెతీగల పరిశ్రమ పెట్టుకుంటే మనకు అధిక ఆదాయం ఉంటుంది.
తేనెతీగల పెంపకమా?
అవును బాబాయ్, తేనెతీగల పెంపకమే. వీటి నుంచి మనకి తేనె మాత్రమే కాకుండా వేరే ఉత్పత్తులు కూడా లభ్యమవుతాయి.
అదేంది, తేనెతీగలు తేనె కాకుండా ఇంకేమిస్తాయి?
తేనెతీగలు మనకి మైనము, పుప్పడి, రాజహారం, విషం మరియు ప్రొపోలిస్ కూడా ఇస్తాయి. వీటికి బయట మార్కెట్ లో చాలా గిరాకీ ఉంటది.
అవునా, తేనెతీగలు హానికరం కదా, వాటిని పెంచుకోవడం అంటే?
అవి మనుషుల్ని కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం బాబాయ్. నిజానికి తేనెతీగలు మానవునికి మేలు చేయు కీటకాలు. ఎలా అంటే అవి పంటలలో పరపరాగ సంపర్కం జరిపి అధిక దిగుబడులు రావడానికి ఉపయోగపడతాయి.
ఆ ఈగల్ని పెంచడానికి మన దగ్గర జాగేడుంది బిడ్డ.
ప్రత్యేకంగా జాగా అంటూ ఏం అవసరం లేదు, మన తోటల్లో పెట్టుకోవచ్చు.
ఎలాంటి తోటలైనా పెట్టుకోవచ్చా?
పండ్ల తోటలు, కూరగాయల తోటలు, పప్పు దినుసులు, నూనె గింజలు పెంచే చోట పెట్టుకోవచ్చు. ముఖ్యంగా పుష్పజాతులు ఎక్కువగా ఉండే చోట పెట్టుకోవాలి.
ఒకటే తోటలో పెడితే పంట ఎప్పుడు పూత దశలో ఉండదు కదా?
అవును బాబాయ్, ఇది ఒక రకమైన సంచార పరిశ్రమ. అంటే పూతకు తగ్గట్టు చోటు మారుస్తూ ఉండాలి.
మనకున్నది ఒకటే తోట, ఇంకా ఏడికి మారుస్తాం అమ్మా?
దాని గురించి ఎందుకు పరిశాన్ అవుతున్నావు నువ్వు? మన భాస్కర్ బాబాయ్ నిమ్మ తోట లేదా, మన శ్రీను మామయ్య జామ తోట, మన పక్కింటి వెంకయ్య తాత కూరగాయల తోట ఉండనే ఉన్నాయి కదా, వీళ్ళతో మనం మాట్లాడుకుంటే సరిపోతుంది.
బావున్నావా లక్ష్మి, ఎప్పుడొచ్చావు?
పిన్ని వచ్చినావా? నేను బానే ఉన్నా, నువ్వెట్లున్నావు? పొద్దుగాలనే వచ్చినా.
ఏం బాగుండుడో ఏమో, మోకాల నొప్పులు నడవనియడం లేదు. ఏమయ్యా మాటకారి, వచ్చి రాగానే ముచ్చట షురూ చేసావా?
నీ గురించేం అనుకుంటున్నాం పిన్ని, ఆరోగ్యం బాలేకపోయినా కూలికి వెళ్తున్నావు అంటగా.
ఏం చేయాలమ్మా, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు.
లక్ష్మి మనని ఏదో చిన్న పరిశ్రమ పెట్టుకోమంటుంది, దాని గురించే మాట్లాడుకుంటున్నాం.
పరిశ్రమ లేదు, పాలకూర లేదు, అల్ రావు గాని అగ్ర తాంబూలం మాత్రం కావాలన్నాడట.
చెవిటోడు ముందు శంఖం మూదినట్లు నీకేమర్థమైతే ఇవన్నీ. నువ్వు చెప్పమ్మా లక్ష్మి, ఎట్లా పెంచుకోవాలట్ని?
ఏందయ్యా పెంచుకునేది?
తేనెతీగలట్నే.
తేనెటీగల్లేవు, కందిరీగల్లేవు, పనిలేని మంగలోడు పిల్లు తెలక గొరిగిండంట, అట్లనే ఉంది నీ వ్యవహారం.
అదేమంత కష్టం కాదు పిన్ని. మీరిట్లా కూలిగొయి కష్టపడే బదులు ఈ పరిశ్రమ పెట్టుకుంటే ఎంతో కొంత లాభం ఉంటది కదా.
ఏందో బిడ్డ, నాకేం సమజైతలేదు.
నువ్వు వర్లు ఆపి ఇంటే మన సమజైతది.
మామూలుగా ఇందులో 4 జాతులుంటాయి, కాని అందరూ ఎక్కువగా ఐరోపా జాతికి చెందిన తేనెతీగలనే పెంచుకుంటారు.
ఆ జాతులవన్నీ మాకేమెరక, లాభం ఏదిస్తే వాటినే పెంచుకుంటాం కదా.
అదే విషయానికి వస్తున్న బాబాయ్, ఈ ఐరోపా జాతికి చెందినవైతే ఒక్క పట్టు నుంచి సంవత్సరానికి 15-20 కిలోల తేనెనిస్తుంది. అదే పుట్ట తేనెతీగలైతే ఒక సంవత్సరానికి 5-6 కిలోలు మాత్రమే ఇస్తాయి.
అవునా? అయితే ఎన్ని తేనెతీగలు పెంచుకోవాలి?
మామూలుగా ఇందులో 3 రకాలుంటాయి బాబాయ్. రాణీగ, ఇది అన్నిటికంటే పెద్దగా ఉండి బంగారు రంగులో ఉంటది. ఇది ఒక్క పెట్టెకి ఒక్కటే ఉంటది. పోతుటీగ, రాణీగ కంటే చిన్నగా ఉంటాయి. ఇవి ఒక్క పెట్టెకి 100-200 వరకు ఉంటాయి. ఏ కూలీగ అన్నిటికంటే చిన్నవి. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.
ఏరా అయితే నెత్తి కొట్టుకోవడానికి, ఏదైతే ఒళ్ళంతా కుట్టించుకోవడానికి.
అబ్బా నువ్వు ఊకోవే, అవి కుట్టకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటామంట. లక్ష్మి, ఈ ఈగలన్నీ తేనెనిస్తాయా?
లేదు బాబాయ్, కూలీగలు మాత్రమే ఇస్తాయి తేనెని. రాణీగ ముఖ్య కర్తవ్యం గుడ్లు పెట్టడం మాత్రమే. ఏ పోతుటీగలంటే రాణీగతో సంపర్కం చేయడానికి ఉపయోగపడతాయి.
మరి ఇవన్నీ ఎన్ని రోజులు బతుకుతాయి?
సాధారణంగా రాణీగ 3 సంవత్సరాల వరకు బతుకుతాయి. పోతు ఈగలు మాత్రం 2-3 నెలల వరకు బతుకుతాయి. ఏ కూలీగలు 6 వారాల వరకు జీవిస్తాయి.
ఇప్పుడు ఇల్లంతా తేనెతుట్లు పెడతావా?
ఇవి ఇంట్లో పెంచం పిన్ని, తోటలో పెంచాలి. ఇవి పెంచడానికి ఒక పెట్టె ఉంటది.
బర్రెక్ బంగారు తాడు కొన్నట్టు ఈగల కోసం పెట్టలా?
ఈ పెట్టెలకంత ఖరీదైనవి ఏం కాదు పిన్ని. ఒక్క పెట్టె అందులో ఈగలతో పాటు 7,500 వస్తుంది.
దండగ ఖర్చులు ఎందుకు? మన ఇంట్లో ఉన్నవి పెట్టుకోవచ్చుగా.
మన దగ్గరున్న పెట్టెలు పనికిరావు పిన్ని. పెంపకానికి వాడే పెట్టెలలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి తేనెతీగలు పెరగడానికి, ఇంకోటి తేనె నిల్వ చేయడానికి.
మన ఇంటికే అన్ని భాగాలు లేవమ్మా, ఆ పెట్టెకెందుకు?
తేనెతీగలు పెరిగే అరలో గుడ్లు, లద్దె పురుగులుంటాయి. పైన అరలో తేనె మాత్రమే ఉంటుంది. మనం తేనె పైన అర నుంచే తీస్తాం కాబట్టి స్వచ్ఛమైన తేనె లభిస్తుంది.
పైన అరలో ఎందుకు పెట్టావు గుడ్లు?
మామూలుగా ఒక పెట్టెకు ఒక్క రాణీగ మాత్రమే ఉంటుంది కదా, అది కింద తేనెతీగలు పెరిగే అరలోనే ఉంటుంది. అది పైకి రాకుండా ఉండడానికి 2 అరల మధ్య రాణీగను వేరు చేసే జల్లెడు ఉంటుంది.
పెట్టెల నుంచి బయటికి లోపలికి ఎట్లా తిరుగుతాయి?
ఇవి బయటికి వచ్చి వెళ్ళడానికి కింద రంధ్రం ఉంటుంది బాబాయ్.
మరి తేనే తట్టు ఎక్కడ పెడతాయి?
పెట్టెల్లో చట్రాలు అని ఉంటాయి. వీటిని మామూలుగా ఫ్రేములని కూడా అంటారు. ఇవి అరలో అమర్చినప్పుడు వేలాడడానికి అనువుగా ఉంటాయి. ఈ ఫ్రేముల్లో పెట్టడానికి మైనపు అట్ట దొరుకుతుంది. ఈ మైనపు అట్ట మీద ఈ తేనెతీగలు మైనంతో షడ్భుజాకారపు గదులు నిర్మిస్తాయి. ఈ గదులలో తేనెతీగలు గుడ్లు, పుప్పొడి, తేనె పెట్టడానికి ఉపయోగపడతాయి.
ఆ పెట్టెల్ని నేల మీద పెట్టాలా?
లేదు పిన్ని, ఒక అడుగు ఎత్తున్న ఒక స్టాండ్ మీద పెట్టాలి.
తేనెకి చీమలు పడతాయి కదా?
పడతాయి పిన్ని.
తేనంతా చీమల పాలైతే ఇంకా మనకేం మిగిలింది?
చీమల నుంచి రక్షణ కోసం స్టాండ్ కాళ్ళ కింద గిన్నెలు పెట్టి అందులో స్వచ్ఛమైన నీరు పోసి పెట్టాలి. ఎందుకంటే తేనెతీగలు ఇందులో నుంచి కూడా నీరు తీసుకుంటాయి.
అంతా బాగానే ఉంది, కానీ తేనె తీసేది ఎట్లా?
మనం పూర్తిగా నిండిన సీలు చేసిన ఫ్రేముల నుండి మాత్రమే తేనెను తీయాలి. దానికోసం ఒక పరికరం ఉంటుంది, దానినే తేనె తీసే యంత్రం అంటారు.
అయితే రోజు తీసి చూసుకోవాలా?
7-10 రోజులకు ఒకసారి చూసుకోవాలి. చలిగాలి ఎక్కువగా ఉన్నప్పుడు, మబ్బులు ఉన్నప్పుడు పట్టులను తీయకూడదు. పెట్టెలోని ఫ్రేములు తీసేటప్పుడు నెమ్మదిగా తీసి చూడాలి.
డబ్బా తీసినప్పుడు తేనెతీగలు మనల్ని కుట్టవా?
పెట్టె తెరిచే ముందు ముఖానికి ముసుగు, చేతులకు తొడుగులు వేసుకోవాలి. పొగడబ్బతో ఈగలకు పొగ పెట్టాలి. దానివల్ల పెట్టెలోని ఈగలు కరుకుతనం తగ్గి పరిశీలించడానికి అనువుగా ఉంటుంది.
మరి మనకి నచ్చినన్ని పెట్టెలు పెట్టుకుందాం, ఎక్కువ తేనె అమ్ముకుందాం.
పెట్టెలు నిర్ణీత సంఖ్యలోనే పెట్టుకోవాలి. ప్రతి వరుసకు తేనె పెట్టకు పెట్టకు మధ్య దూరం 10 మీటర్లు మరియు 3 మీటర్ల దూరం ఉండేలా అమర్చుకోవాలి.
కాలానికి తగ్గట్టు ఏమన్నా చర్యలు తీసుకోవాలా?
తీసుకోవాలి బాబాయ్. ఎండాకాలంలో తేనె పట్టులను దట్టమైన నీడలో ఉంచుకోవాలి. వేడి తగ్గించడానికి తడిగోనె సంచిని పెట్టెపై ఉంచి మధ్యాహ్నం వేళలో పెట్టె చుట్టూ నీళ్లు చల్లి చల్లని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
మరి చలికాలంలో ఏం చేయాలి?
అప్పుడు ఎండ పడే ప్రదేశంలో పట్టులను మార్చుకోవాలి. పాత రాణీగల స్థానంలో కొత్త రాణీగలను ప్రవేశపెట్టాలి.
వర్షాకాలంలో ఇబ్బంది అవుతుందేమో?
ఏం కాదు బాబాయ్. అప్పుడు అవసరాన్ని బట్టి కృత్రిమ ఆహారం అంటే మన పంచదార పాకం తయారు చేసి పట్టుకి ఇవ్వాలి. పట్టులున్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
అవును లక్ష్మి, ఇది సంచార పరిశ్రమ అన్నావు కదా, మరి వీటిని ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎలా తీసుకెళ్లాలి?
ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. రాత్రి వేళ ఈగలన్నీ లోపలనే ఉంటాయి. అప్పుడు ద్వారం మూసి రెండు అరలు కదలకుండా తాడు కట్టి ట్రాక్టర్లో పెట్టి తీసుకెళ్లొచ్చు.
ఇదంతా బానే ఉంది బిడ్డ, పెట్టుబడి ఎంత అవుతుంది?
ఆ విషయానికే వస్తున్నా బాబాయ్. ఒక పెట్టే, ఈగలు, పరికరాలు అన్ని కలుపుకొని 7,500 మనకి దొరుకుతుంది. తేనె దిగుబడిని ఎక్కువగా ఇచ్చే, ఎక్కువగా గుడ్లు పెట్టే లేత వయసు గల రాణిగా ఉన్న తేనె పట్టులను కొనుగోలు చేసుకోవాలి.
మరి ఆదాయం సంగతి ఏంది బిడ్డ?
మనకి 3 నెలల వరకు ఆదాయం ఏముండదు పిన్ని.
కొండంద వెల్కం తీసినట్టు అంత పెట్టుబడి పెడితే ఆదాయమే లేదంటివాయే.
దాన్ని ఆగం పెట్టకుండా చెప్పేది విను.
ఆ తర్వాత వారం 10 రోజులకొకసారి తేనె తీస్తూనే ఉంటాం పిన్ని. ఒక్కో పెట్టె నుంచి నెలకు 4 నుంచి 5 కిలోల తేనెను తీయొచ్చు.
3 నెలల తర్వాత దిగుబడి బాగానే ఉంటుంది కదా?
అవును పిన్ని. మొదట ఒక్క పెట్టె నుంచి తేనె తీగల వృద్ధి ద్వారా 7 ఏడాదిలో 5 పెట్టెలకు పెంచుకోవచ్చు. 2వ ఏడాది నుంచి ఆదాయం 3 నుంచి 4 రెట్లు పెరిగే అవకాశం ఉంటది.
ఎన్ని పెట్టెలు తెచ్చుకోవాలి?
మొదట 10 నుంచి 12 పెట్టెలు తెచ్చి మొదటి 3 నెలలు పెంచితే అప్పటి నుంచి మనకి తేనె వస్తుంది కదా. ఆ తర్వాత 10 నుంచి 20 పెట్టెలు, 20 నుంచి 40 పెట్టెలు పెట్టుకోవచ్చు.
ఎంత వస్తుంది ఏడాదికి?
ఎంత కాదనుకున్నా ఒక్కో పెట్టె నుంచి 7 నుంచి 30 నుంచి 60 కిలోల తేనె ఉత్పత్తి ఉంటది. ఒక్కో కిలో తేనె 200 అనుకున్నా 40 కిలోల తేనె వచ్చినా ఒక్క పెట్టెకి 8,000 వస్తుంది. దీనికి ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.
అయితే లచ్చిందేమి మన ఇంట్లో తాండవం చేస్తుందా?
ఇల్లు అలకగానే పండగ కాదు, చెప్పగానే పైసలు వచ్చినట్టు కాదు.
చేసే కష్టానికి తగ్గ మెరుగైన ప్రతిఫలం, నెల నెల ఆదాయం ఈ పరిశ్రమలో కనిపిస్తుంది.
మంచి మాట చెప్పినావు బిడ్డ. అవగాహన ఉంటే ఈ పరిశ్రమను ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు.
ఈ తేనెతీగల పెంపకం గురించి రాజేంద్ర నగర్ లో NIRD అనగా జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థలో శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మరి అక్కడికి వెళితే ఈ పెంపకం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. ఏమంటావు పిన్ని?
ఏమంటా బిడ్డ, వింటుంటే బానే ఉంది. ఏమయ్యా నువ్వేమంటావు?
పోయొద్దామే, మంచిగానే ఉంది కదా.
మంచి ఆలోచన బాబాయ్.
తేనెటీగల పెంపకంతో ఆదాయం, తేనెతో ఆరోగ్యం.
తేనెటీగల పెంపకం వ్యవసాయానికి సాయం, రైతన్నకు ఆదాయం. ఏ కాలంలో అయినా ఆదాయం తేనెటీగల పెంపకంతో సాధ్యం.
మన భూగోళం నుండి ఏ కారణం వల్లైనా తేనెటీగలు తొలగించబడితే మానవాళి వెంటనే నశిస్తుంది అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అన్నారు. ఆదాయానికి, హాబీకి తేనెటీగల పెంపకం, రైతుల ఇంట సిరుల పంట. కొన్నిసార్లు మార్కెట్లో పంచదార ద్రవణం, నీరు కలిపిన నకిలీ కల్తీ తేనెను అమ్ముతారు. ఇది హాని కలిగించవచ్చు. అందుకోసం వినియోగదారులు తేనె స్వచ్ఛతను ఈ క్రింది విధంగా పరీక్షించుకోవచ్చు. శుభ్రమైన పారదర్శకమైన నీటిలో 2 లేదా 3 తేనె చుక్కలు వేయాలి. స్వచ్ఛమైన తేనైతే నేరుగా పాత్ర అడుగు భాగానికి చేరి స్థిరపడుతుంది. నకిలీ తేనైతే అడుగు భాగానికి చేరేటప్పుడు నీటిలో కరిగి పంచదార ద్రవణంగా మెరుగులుతుంది. గాజు ప్లేటులో తేనె ముంచినప్పుడు స్వచ్ఛమైన తేనైతే వంకర టింకరగా ఏర్పడుతుంది, కానీ నకిలీ తేనైతే ప్లేటు మీద విస్తరిస్తుంది. తేనెటీగల పైన పురుగు మందుల విష ప్రయోగం. రైతు పంటలను పురుగులో నుండి రక్షించడానికి పురుగు మందులు వాడతారు. పుప్పొడి మకరందం సమీకరించే సమయంలో తేనె మంచు తేనెటీగలు కూడా పురుగు మందుల ప్రభావానికి లోనవుతాయి. తేనె పట్టల మందు అధిక సంఖ్యలో చనిపోయి తేనెటీగలు ఈ ప్రభావానికి చిహ్నాలు. ఇది తగ్గించడానికి సాయంత్రం సమయంలో మాత్రమే మందులను పిచికారీ చేయాలి. అలాగే తేనె పట్టులను మంచినీటిలో నానబెట్టడం వంటి పనులు చేయాలి.
గుడ్ మార్నింగ్ టీచర్.
గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం పీచు పదార్థం గురించి తెలుసుకుందామా? మీలో ఎవరికైనా పీచు పదార్థం గురించి తెలుసా?
తెలియదు టీచర్.
సరే, నేను చెబుతాను వినండి. శరీరంలో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీర బరువు తగ్గాలన్నా అవసరమయ్యే పోషకం పీచు పదార్థం. దీనినే ఫైబర్ అని కూడా అంటారు. శరీరానికి అవసరమయ్యే స్థాయిలో పీచు పదార్థం అందించని ఎడల వివిధ అనారోగ్యాలకు మరియు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పీచు పదార్థం మన దైనందిన ఆహారంలో ఒక భాగంగా ఉండాలి. పీచు జీర్ణం కాని పిండి పదార్థం. ఇది పాలిసాకరైడ్స్, పెక్టిన్, సెల్యులోజ్ వంటి పదార్థాలను కలిగి ఉంటుంది. మన జీర్ణాశయం జీర్ణించుకోలేని ఆహార పదార్థాలను పీచు పదార్థాలు అంటారు. పీచు పదార్థం సాధారణంగా 2 రకాలు. 1 కరిగే పీచు, 2 కరగని పీచు.
అంటే ఏంటి టీచర్?
కరిగే పీచు అనగా ఇది నీటిలో కరుగుతుంది. ఇది రక్తంలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. ఇది గ్లూకోజ్ని నెమ్మదిగా గ్రహించడం ద్వారా రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుంది.
ఈ కరిగే పీచు పదార్థం ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది టీచర్?
కరిగే పీచు ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్, చిక్కుడు, పండ్లు, కాయగూరలు, యాపిల్, ఆరెంజ్, క్యారెట్స్ వంటి వాటిల్లో ఉంటుంది.
మరి కరగని పీచు అంటే ఏంటి టీచర్?
కరగని పీచు అంటే ఇది నీటిలో కరగదు, కానీ ఆహారంను బరువుగా చేసి విసర్జన ప్రక్రియను సులభతరం చేస్తుంది.
మరి కరగని పీచు ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది టీచర్?
కరగని పీచు తొక్కతీయని ధాన్యాలు, అన్ని రకాల అపరాలు అనగా పెసలు, ఉలవలు, గోధుమ పొట్టు, జొన్న పొట్టు, పండ్ల తొక్కలు, కాయల తొక్కలు వంటి వాటిల్లో ఉంటుంది.
అసలు ఈ పీచు పదార్థం ఎందుకు ఉపయోగపడుతుంది టీచర్?
పీచు పదార్థం శరీర జీవక్రియను సరి అయిన విధంగా నడిపిస్తుంది. అధిక పీచు ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల ఊబకాయం, గుండె సంబంధిత మరియు మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. మన పేగులను ఆరోగ్యంగా చురుగ్గా ఉంచుతుంది. రక్తంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది, బరువు తగ్గిస్తుంది. పీచు పదార్థాలు శరీరంలో జీర్ణం కాకుండా ఎక్కువ విసర్జన పదార్థం తయారు కావడానికి దోహదం చేస్తుంది. పీచు పదార్థం వల్ల జీర్ణాశయం అనవసరమైన పదార్థాన్ని జీర్ణించుకోదు. మల విసర్జన చాలా సులభంగా జరుగుతుంది. మలబద్ధకం ఉన్నవారు పీచు పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థం లేకపోతే జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయదు మరియు పేగులు శుభ్రం కావు. పీచు పదార్థం లభించే ఆహార పదార్థాలు ఏమిటంటే చిక్కుళ్ళు, బీన్స్ వంటి కూరగాయలు, పండ్లు, ముడిధాన్యాలు, గోధుమలు, డ్రై ఫ్రూట్స్ సమృద్ధిగా తీసుకోవాలి. యాపిల్, జామకాయ, అరటిపండు, ఓట్స్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. రుచిని కలిగి ఉండే క్యారెట్లు తక్కువ క్యాలరీలు అందిస్తాయి. అంతేకాకుండా పోషకాలను మరియు పీచు పదార్థాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. 100 గ్రాముల క్యారెట్లో 3 గ్రాముల పీచు ఉంటుంది. సీజన్లో దొరికే యాపిల్ను రోజుకొకటి తినాలి. ఒక యాపిల్లో 4.5 గ్రాముల పీచు లభిస్తుంది. ముల్లంగి జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. 9 అంగుళాల ముల్లంగిలో సుమారు 6 గ్రాముల పీచు లభిస్తుంది. ఒక చిన్న కప్పు బ్రొకోలీ తింటే ఎన్నో లాభాలున్నాయి. బ్రొకోలీని ఉడికించి తింటే మంచిది. 1 కప్పు బ్రొకోలీలో 2.5 గ్రాముల పీచు లభిస్తుంది. శరీరంలోని క్యాన్సర్ కారకాలను నిరోధించే శక్తి క్యాబేజ్కి ఉంది. క్యాబేజీ 1 పొర ఆకులో 0.5 గ్రాముల పీచు ఉంటుంది. పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు అధికం. 1 కట్ట పాలకూరలో 7.5 గ్రాముల పీచు దొరుకుతుంది. తృణధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్ చాలా మంచిది. పొద్దున్నే అల్పాహారంగా ఉడికించిన గుడ్డుతో పాటు తీసుకోవచ్చు. మధ్యాహ్నం పూట స్నాక్స్గాను తినవచ్చు. దీనివల్ల శరీరానికి కావాల్సిన పీచు లభిస్తుంది. బఠానీలు మరియు కాయధాన్యాలు అధిక మొత్తంలో పీచును కలిగి ఉంటాయి. ఈ పీచు పేగు విధిని మరియు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీన్స్లో అధికంగా పీచు ఉంటుంది. ఇది పేగు మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారంలో బీన్స్ను ఉపయోగించడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి అనారోగ్యాలకు గురికాకుండా కాపాడుతుంది. అవిసె విత్తనాలు కరిగే మరియు కరగని పీచు పదార్థాలను కలిగి ఉంటుంది. ఈ రెండు మన శరీరానికి చాలా అవసరం. రోజు ఉదయం పూట ఓట్స్ మరియు తృణధాన్యాలతో 1 చెంచా అవిసె విత్తనాలు కలిపి తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పీచు పదార్థం లభిస్తుంది. ఆవకాడో పండు పీచు పదార్థం యొక్క మంచి వనరుగా చెప్పవచ్చు. 1 పండులో 10 గ్రాముల పీచు ఉంటుంది. ఈ పండు కొవ్వును తగ్గించి గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. బాదం, బార్లీలలో కూడా పీచు పదార్థం అధిక మొత్తంలో లభిస్తుంది మరియు గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెరి పండు చాలా ఆరోగ్యకరమైనది మరియు పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ పండును తొక్కతీయకుండా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. తొక్కతీయని పండులో 5.5 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. శనగలలో కూడా అధిక పీచు ఉంటుంది. మొక్కజొన్న చాలా ఆరోగ్యకరమైన ఆహారం మరియు పీచు పదార్థానికి చాలా మంచి వనరు. 1 అరకప్పు మొక్కజొన్నలో 2 గ్రాముల పీచు ఉంటుంది. జామకాయను అధిక పోషకాలు ఉన్న పండ్లలాగా భావిస్తారు. 1 జామకాయలో 9 గ్రాముల పీచు ఉంటుంది. ఈ పండు వల్ల మధుమేహంను నివారించుకోవచ్చు. అరటి పండ్లలో ఎక్కువ పోషకాలు మరియు పీచు పదార్థం కూడా ఉన్నాయి. ఈ పీచు పదార్థం సాధారణ బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది. దీర్ఘకాలికమైన క్యాన్సర్లను తగ్గిస్తుంది. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరలను క్రమబద్ధం చేస్తుంది. 1 ఖర్జూరాలో 1.6 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది.
టీచర్, మన శరీరానికి 1 రోజు ఎంత పీచు పదార్థం అవసరం అవుతుంది?
మనం తీసుకునే ఆహారంలో రోజుకు 40 నుండి 45 గ్రాముల పీచు పదార్థం ఉండడం అవసరం. ఇందులో కరిగే పీచు ఎక్కువగా ఉంటే మంచిది. పీచు అందరికీ అవసరమే కానీ కొందరు ప్రత్యేకించి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
టీచర్, పీచు పదార్థం ఎక్కువగా ఎవరికి అవసరం?
మలబద్ధకంతో బాధపడేవారు, మధుమేహులు, గుండె జబ్బు ఉన్నవాళ్ళు, స్థూలకాయలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, మాంసాహారం తరచుగా తీసుకునేవారు తప్పకుండా పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవాలి. తరచు విరేచనాలకు వెళ్లాల్సి వచ్చే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ బాధితులకు సబ్జగింజలు వంటివి బాగా ఉపయోగపడతాయి. ఇవి వెంటనే మల విసర్జన జరగకుండా ఉండడానికి దోహదం చేస్తాయి. గర్భిణులకు మలబద్ధకం తలెత్తే అవకాశం ఎక్కువ. వీరికి పీచు ఎంతో మేలు చేస్తుంది.
మలబద్ధకం అంటే ఏంటి టీచర్?
మల విసర్జన సహజమైన కాలకృత్యాలలో ఒకటి. మామూలుగా ప్రతి మనిషికి ఒక పద్ధతిలో మల విసర్జన జరుగుతుంది. కొందరిలో రోజుకు 2 సార్లు జరిగితే కొందరిలో 2-3 రోజులకోసారి జరుగుతుంది. ఎవరిలోనైనా వారికి సహజం పద్ధతిలో మార్పు సంభవించి జరగాల్సిన సమయంలో మల విసర్జన జరగనట్లయితే దానిని మలబద్ధకం అంటారు. సాధారణంగా 3 రోజులకు మించి మల విసర్జన జరగకుండా ఉంటే దానికి కారణం తెలుసుకోవాలి.
టీచర్, మలబద్ధకానికి కారణాలేంటి?
నేటి ఆధునిక సమాజంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. దీనికి ప్రధాన కారణం మారిన జీవన విధానం, సమయానికి ఆహారం మరియు నీరు తీసుకోకపోవడం. కొన్ని దగ్గు మందులు, రక్తపోటు మందులు, కాల్షియం సమ్మేళనాలు, ఆందోళన తగ్గించడానికి వాడే మందులు మొదలైనవి మలబద్ధకాన్ని కలిగించవచ్చు. క్షయ, అమీబియాసిస్ వ్యాధులలో పేగులలో పుండ్లు తయారై మలబద్ధకం రావచ్చు. పెద్ద పేగులో క్యాన్సర్ సంబంధించిన కణుతులు మల విసర్జనకు అడ్డుపడి మలబద్ధకాన్ని కలిగిస్తాయి. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గడం వల్ల మలబద్ధకంతో పాటు శరీర క్రియలన్నీ నెమ్మదిగా జరుగుతాయి. దీని మూలంగా బరువు పెరగడం, చలి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం, నాడివేగం తగ్గడం, చర్మం దళసరిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెన్నుపూసలలో గడ్డలు పెరగడం, డిస్క్ జారడం వంటి సందర్భాలలో వచ్చే నరాల బలహీనతలలో మలబద్ధకంతో పాటు మూత్ర నియంత్రణ కూడా కోల్పోతారు. చంటి పిల్లలలో నరాలకు సంబంధించిన వ్యాధుల వలన పుట్టిన తర్వాత కొన్ని రోజులలోనే మలబద్ధకం ప్రారంభమవుతుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవటం, కొన్ని రకాల మందుల వలన, ముఖ్యంగా ఐరన్ కు సంబంధించిన మందులు అతిగా వాడడం వలన తరచుగా తీవ్రమైన ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురి కావడం, వేలకు మల విసర్జనకు వెళ్లే అలవాటు లేకపోవడం, రోజుకు సరిపడినంత నీరు తీసుకోపోవటం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్ధకంకు కొన్ని లక్షణాలుంటాయి. అవేంటంటే తేన్పులు ఎక్కువగా రావడం, గ్యాస్ తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం, తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, వాంతులు కావడం.
టీచర్, మరి మలబద్ధకం రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ద్రవ పదార్థాలు మరియు నీరు ఎక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, జామకాయ, అరటిపండు వంటివి ఎక్కువగా తినాలి. అనస, బత్తాయి, సపోటా వంటి పీచు అధికంగా ఉన్న పండ్లు తీసుకోవాలి. నూనె పదార్థాలు, మసాలాలు, వేపుళ్ళు మానివేయాలి. ఆల్కహాల్ కూడా మానివేయాలి. నిలవ ఉంచిన పచ్చళ్లు తినడం మానేయాలి. వేలకు ఆహారం తీసుకోవాలి. టీ కాఫీలు మానివేయాలి. నీరు సరిపడినంత తాగాలి. రోజుకు కనీసం 3-5 లీటర్ల నీరు తీసుకోవాలి. ఒక పద్ధతిలో వ్యాయామం చేయడం వలన మలబద్ధకం కలుగదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలి.
టీచర్, మరి పీచు పదార్థం ఏ సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది?
పీచు పదార్థం బరువు నియంత్రణలో సమర్థవంతంగా పనిచేస్తుంది. పీచు త్వరగా కడుపు నిండిన భావన కలగజేస్తుంది. అందువల్ల ఎక్కువ ఆహారం తీసుకోలేం. పీచు పూర్తిగా జీర్ణమైపోదు కాబట్టి శరీరానికి వచ్చే శక్తి చాలా చాలా తక్కువ. ఆ కొద్దిపాటి శక్తి కూడా నెమ్మదిగా విడుదలవుతుంది. ఇది కొవ్వుగా మారడానికి అవకాశం చాలా తక్కువ. అందువల్ల బరువు తగ్గటానికి పీచు పదార్థం చాలా దోహదం చేస్తుంది. మలద్వారం, పెద్ద పేగు క్యాన్సర్లతో పాటు శరీరంలో రకరకాల క్యాన్సర్ల నివారణలో పీచు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఆహారంలో పీచు పదార్థం చేర్చుకోవడం వల్ల మధుమేహం సమస్యలను దూరం చేసుకోవచ్చు. బౌల్ మూమెంట్ ను నియంత్రిస్తుంది. పీచు పదార్థం తిన్న ఆహారాన్ని తేలికగా జీర్ణం చేసేందుకు సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. అధిక పీచు పదార్థం ఉన్న ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. దాంతో చిన్న వయసులో వచ్చే గుండెపోటులను 40% వరకు తగ్గించుకోవచ్చు. పీచు పదార్థం అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల శిలీంద్రం మరియు ఈస్ట్ సమస్యలను నివారించుకోవచ్చు. దాంతో మొటిమలు మరియు మచ్చలు పోయి చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. కొంతమంది ప్రకోప పేగు సంబంధ సమస్యతో బాధపడుతుంటారు. ఫలితంగా నిరంతర అజీర్తికి దారితీస్తుంది. పీచు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల నిరంతర నొప్పులను నివారించడంతో పాటు అజీర్తి సమస్యలను నివారించవచ్చు. రక్తంలోని అధిక చక్కెర సమస్యలను నివారించవచ్చు. దాంతో పిత్తాశయంలో మరియు కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చు. మన శరీరంలోని మలినాలన్నింటినీ బయటకు విసర్జించే ప్రధాన అవయవం పెద్దపేగు. అటువంటి పెద్దపేగు క్యాన్సర్ కు గురికాకుండా ఉండాలంటే పీచు పదార్థం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. కరిగే పీచు పదార్థంను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్త కణాలు మరియు నాళాల్లో గుండెలో చెడు కొవ్వును నివారిస్తుంది. తద్వారా అధిక రక్తపీడనం మరియు గుండె సంబంధిత సమస్యల నుండి రక్షించుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు మీరు తినే ఆహారంలో పీచు పదార్థం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోండి.
అలాగే టీచర్, ఇప్పటి నుండి మా రోజువారి ఆహారంలో పీచు పదార్థాన్ని తప్పకుండా తీసుకుంటాం.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో ఉలవచారు తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. ఉలవచారు తయారీకి కావలసిన పదార్థాలు: ఉలవలు 400 గ్రాములు, నూనె 40 గ్రాములు, ఉల్లిపాయలు 40 గ్రాములు, పచ్చిమిర్చి 10 గ్రాములు, మిరపపొడి 20 గ్రాములు, ఆవాలు 5 గ్రాములు, కరివేపాకు చిన్న కట్ట, చింతపండు రసం 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. పేస్ట్ తయారీ కోసం ఉల్లిపాయలు 40 గ్రాములు, కొత్తిమీర 40 గ్రాములు, జీలకర్ర 10 గ్రాములు, ధనియాలు 10 గ్రాములు, అల్లం 20 గ్రాములు, వెల్లుల్లి 20 గ్రాములు. అందరూ రాసుకుంటున్నారు కదా, మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఉలవలను సుమారుగా 8 గంటలు నానబెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత నీటిని వడపోసి పక్కన ఉంచాలి. ఉడికిన ఉలవలను 2 భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగాన్ని గ్రైండ్ చేయాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చిలు తరిగి పక్కన పెట్టాలి. పేస్ట్ కోసం తీసుకున్న దినుసులను కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె పోసి ఆవాలు వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగులోకి వచ్చాక ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ ని వేసి 2 నిమిషాల పాటు వేయించి చింతపండు రసం మిరప్పొడి ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఉలవలు ఉడికించిన నీరు, గ్రైండ్ చేసిన ఉలవల పేస్ట్, విడిగా ఉంచిన ఉలవలను వేసి కలిపి 15 నిమిషాల సేపు ఉడికించి దించేయాలి. అంతే, మనకు కావలసిన వేడివేడి ఉలవచారు రెడీ. ఇప్పుడు పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుందాం. ముందుగా పోషక విలువలు. ఉలవల్లో అధిక పీచు పదార్థం, కార్బోహైడ్రేట్స్, ఖనిజ లవణాలని కలిగి ఉంటుంది. దీనితో పాటు విటమిన్ B1, B2, B3 కూడా కలిగి ఉంటాయి. కాల్షియం, పొటాషియం, ఇనుమును కూడా కలిగి ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్య లాభాలు. ఉలవలు తినడం వల్ల మలబద్ధకం వ్యాధి నుండి నివారణ పొందవచ్చు. ఇవి ఎముకలను గట్టిపరుస్తాయి, గుండె వ్యాధులను కూడా నివారిస్తుంది. విన్నారు కదా పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలు? వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగానికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: పీల్చే గాలిని శుద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది ఏది? ఏ కలబంద, బి వేప. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ కలబంద. గత వారం రెండవ ప్రశ్న: వర్మీ కంపోస్ట్ లో సూక్ష్మ పోషకాలు పశువుల ఎరువు కన్నా ఎంత శాతం అధికంగా ఉంటాయి? ఏ 40%, బి 50%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 50%. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, ఎన్ అపర్ణ బంజారాహిల్స్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ప్రభుచరణ్ గంభీర్రావుపేట్, సంగీత గంభీర్రావుపేట్, ఎల్ శ్రీధర్ రెడ్డి గంభీర్రావుపేట్, కొర్వి వరలక్ష్మి నాంపెల్లి. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు వి జయశ్రీ కాకినాడ. వీరందరికీ మా చేను కవుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: ఏ జాతికి చెందిన తేనెటీగలని రైతులు ఎక్కువగా పెంచుకుంటారు? ఏ పుట్ట తేనెటీగలు, బి ఐరోపా తేనెటీగలు. ప్రశ్న మరొకసారి: ఏ జాతికి చెందిన తేనెటీగలని రైతులు ఎక్కువగా పెంచుకుంటారు? ఏ పుట్ట తేనెటీగలు, బి ఐరోపా తేనెటీగలు. ఈ వారం రెండవ ప్రశ్న: తేనెటీగల పెట్టెలని ఒక చోటు నుంచి ఇంకొక చోటకి ఏ సమయంలో తీసుకెళ్లాలి? ఏ పగటిపూట, బి రాత్రిపూట. ప్రశ్న మరొకసారి: తేనెటీగల పెట్టెలని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఏ సమయంలో తీసుకెళ్లాలి? ఏ పగటిపూట, బి రాత్రిపూట. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9555074672 నంబర్ మరొకసారి 9555074672 నంబర్ కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు, ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.